அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
கங்காதேவி ఎలా పుట్టిందో ఈ విషయాన్ని వివరించమని నారదుడు అడగడం సనక సనందనాది మహర్షులు ఆయనకి ఆ కథని చెబుతూ బలిచక్రవర్తి సర్గం మీదకి దండయాత్ర చేయగా ఆయన ధాటికి తట్టుకోలేని దేవతలు నేలపాలైపోయారు. అప్పుడు పాపం అదితి సంతానం ఎప్పుడైతే కకావికలైపోయి దుఃఖం పట్టలేక తన భర్తని ఏదైనా తరుణోపాయం చూపించమనగా ఆయన స్వామి గురించి తపస్సు చేయమంటాడు. ఆవిడ పేరుపర్వతం మీదకి వెళ్ళి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆ తపస్సు జరుగుతూ ఉంటే రాక్షసులు వచ్చారట. వచ్చి అమ్మా ఎందుకు ఏడుకి ఘోరమైన తపస్సు చేస్తావు, కిమర్థం తప్యతే మాత శరీర పరిశోషణం, శరీరాన్ని కృశింప చేస్తున్నావు, ఎందుకు ఈ తపస్సు? శరీరాన్ని కృశింప చేయడం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వస్తే ఏ పని చేయలేవు, నా మాట విను అని వాళ్ళు రకరకాల మాయ వేషాలు ధరించి ఆవిడికి విష్ణువులాగే భ్రమింప చేస్తూ నీ కొడుకులు కష్టం తీరుతుంది పో అన్న మొదలెట్టారట. ఎన్ని విన్నా ఆవిడ పట్టించుకోవటం, మాయ రూపాలతో ఆవిడ్ని మరలించడానికి ప్రయత్నిస్తే ప్రయత్నం వల్ల సఫలీకృతులు కాలేక ఆవిడ్ని చంపడానికి రాక్షసులు ఘోర ఆకారాలు ధరించి మీదకు దూకారు. అప్పుడు ఆవిడ కళ్ళల్లోంచి అగ్గినొచ్చి వాడనందరినీ బూడిద కుప్ప చేసింది. తపస్సు చేసే మహాత్ముల జోలికి ఎవడైనా వస్తే పశ్చిమపట్నం అయిపోతాడు. చివరికి ఆవిడ కఠోర తపస్సుకి మెచ్చుకుని సాక్షాత్తు హరి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకంటే భక్తులు ఆయనకి ప్రీతిపాత్రులు. హరిధ్యాన పరాన్ సాధూన్క సమర్థ ప్రభాదితం. హరి ధ్యానం చేసే వాళ్ళని ఎవడూ బాధ పెట్టలేడు. తనను నిరంతరం సాధించేవాళ్ళని ప్రార్థించేవాళ్ళని సేవ చేయడానికి కూడా ఆయన ఇష్టపడతాడట. భక్తుల్ని రక్షించడం ఆయన లక్షణం, అందుకే కృపాస్వరూపుడు అన్నారు ఆయన. ఎక్కడ హరి ధ్యానం జరుగుతుందో అక్కడికి బ్రహ్మాదులందరూ వచ్చి ఆనందంతో తాండవం ఆడతారు. హరి భక్తి పరోయత్ర తత్ర బ్రహ్మ హరిశివ. ఎక్కడ హరిభక్తుడుంటే అక్కడ బ్రహ్మ ఉంటాడు, అక్కడే విష్ణు ఉంటాడు, అక్కడే శివుడు ఉంటాడు, దేవతలుంటారు, మునులుంటారు. అంచేత హరిభక్తి జరిగే చోట సమస్తం సిద్ధిస్తాయి. సాక్షాత్తు హరి ప్రత్యక్షం అవడం ఆశ్చర్యం ఏమున్నది? భగవంతుడు అంతటి వాడు ప్రత్యక్షం అయ్యాడు. అమ్మా దేవమాత, నీ తపస్సుకి నేను ప్రసన్నుండి అయ్యాను, నీకు భద్రం కలుగుతుంది, ఏం వరం కావాలో కోరు. అందంతా ఆవిడ కళ్ళు తెరిచి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచి ఇలా స్తోత్రం చేసిందట. నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన సత్వాది గుణ భేదేన లోక వ్యాపార కారణ నమస్తే బహురూపాయ రూపాయ చ మహాత్మనే సర్వైక రూప రూపాయ నిర్గుణాయ గుణాత్మనే నమస్తే లోకనాథాయ పరమ జ్ఞాన రూపిణే సద్భక్త జన వాత్సల్య శాలినే మంగళాత్మనే యస్యావతార రూపాణి హ్యర్చయంతి మునీశ్వరాస్తమాది పురుషం దేవం నమామి హ్యర్థ సిద్ధయే. ఓ దేవదేవేశ్వర, సమస్త లోకాన్ని వ్యాపించి ఉండే జనార్దన, నీకు నమస్కారం. సత్వం రజస్సు తమస్సు అనే గుణభేదాలతో లోకమంతా సృష్టిస్తూ పోషిస్తూ లయం చేసుకుంటూ అనేక రూపాలతో ఉండే ఏ రూపం లేని నిర్గుణ పరమాత్మ అయిన నీకు నమస్కారం. లోకానికి యజమానివి, పరమ జ్ఞానస్వరూపుడు, భక్తుల మీద వాత్సల్య భావం నీకు ఎక్కువ, మంగళస్వరూపుడివి. అందుకే నీ భక్తుల్ని ఉద్ధరించడానికి అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటావు. నీ అవతారాలు అన్ని ఇన్ని అని ఎవరు వర్ణించలేరు. అటువంటి నీకు నమస్కారం. నీ దివ్య ప్రార్థించే వాళ్ళకి లభిస్తుందా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలాంటి వేదాల మంత్రాలతో నిరంతరం నీ గురించి తలచి తలచినటువంటి వాళ్ళు ఋషీశ్వరుడు యోగులు నీ అరికాలి కింద ఉంటే ఎంత తుమ్ము కళ్ళతో చూడలేరట. అటువంటి నీవు మరి ఇక్కడ నాకు ప్రత్యక్షం అయ్యావంటే ఏ జన్మ పుణ్యమో ఆశ్చర్యం. చాలా స్వల్పకాలంలో నిన్ను చూడగలిగాను. నిన్ను చూడగలిగాను అని అనగానే దేవి ప్రసన్నుడనయ్యాను. నీ స్తోత్రం నాకు నిజంగా ఆనందం కలిగించి సంతోషం. నీ కొడుకులు సవతి పుత్రుల చేత పీడింపబడుతున్నారని నా కోసం తపస్సు చేశావు. నిజమే, కష్టం వచ్చినప్పుడు సామాన్యుల దగ్గర మొరపెట్టుకోకుండా సాక్షాత్తు దేవదేవుడనైన నన్ను ధ్యానం చేశావు. ఇది వ్యర్థం కాదు. నీకు నేనే పుత్రుణ్ణి జన్మిస్తాను, ఇంకెంతకంటే కావలసిందే ఉంది. నీ భర్త దగ్గర పుత్ర సంతానం పొందే ఒక దీక్ష స్వీకరించు. అదేమిటంటే పయోభక్షణం. ఫాల్గుణ మాసంలో చేస్తారు ఆ పయోభక్షణం అనే వ్రతాన్ని స్వీకరించి చెయ్యి. నీకు నేను కొడుకునే పుడతాను అనగానే ఆవిడ కొంచెం వణికిందిట. ఏమయ్యా నువ్వు నా కొడుకు అయి పుడతానంటున్నావు? మామూలు వాళ్ళనే 9 నెలలు కడుపులో మూసి కనేటప్పుడు కారుకు కష్టపడుతూ ఉంటాం కదా, నీ అంతటి వాడు నా కడుపులో పెడితే నేను భరించగలనా? కొంచెం భయం పట్టుకుంది ఆవిడ. జగన్నాథుడివి, నాకం ఓడుం క్షమాదేవ త్వామాద్యం పురుషం పరం. ఆద్యుడవు పురుషుడవు పరాత్పరుడవైన నీ అంతటి వాణ్ణి నేను మొయ్యగలనా ఈ కడుపులో? ఎందుకంటే నీవు అనేక పరీక్షలు పెడతావట, కష్టాలు పెడతావట భక్తుల్ని, అంత తేలిగ్గా ప్రసన్నుడవు కావట. నీ దర్శనం కావాలన్నా, నీ దగ్గరికి రావాలన్నా ఎన్ని రకాల కష్టాలు పెట్టాలో అన్ని పెడితే గాను నువ్వు రానివ్వు పట్టాన. అటువంటిది పుత్రుడుగా నా కడుపులో ప్రవేశించావంటే మరి నన్ను ఎన్ని కష్టాలు పెడతావు? అవన్నీ నేను భరించగలను లేను, నువ్వే ఆలోచించన్నదట. నిజమేనమ్మా, సందేహం లేదు, నన్ను భరించడం చాలా కష్టం. నా భక్తులకి చాలా కష్టాలు పెడతాను, అనారోగ్యాలు కలిగిస్తాను, ఐశ్వర్యం ఇబ్బంది కలిగిస్తాను ఒక్కొక్కప్పుడు, మరొకప్పుడు ఇంకేవేవో కష్టాలు ఇస్తూ ఉంటాను. ఈ కష్టాలకు వెరవని వాళ్ళు, నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు కైవల్యం పొందుతారు. నా కష్టాలకు జడిసిపోయిన వాళ్ళు మధ్యలో భ్రష్టులు అవుతారు. ఎందుకంటే నా భక్తులు నా పరాయణులు అవ్వాలంటే వాళ్ళకి కొన్ని ఉండాలి. రాగద్వేష విహీనాయే మత్భక్త మత్పరాయణ, రాగం ద్వేషం ఇవన్నీ విడిచిపెడితే నా భక్తులు అవుతారు. అన్ని నేనే అని నా ఎడల తమ సమస్తం అర్పిస్తారు. నా భక్తులు ఎటువంటి వాళ్ళు తెలుసా? తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, అన్ని నాకే అర్పిస్తారు. ఇంకా వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. అన్ని నాకు అర్పించిన వాళ్ళని నేను పట్టించుకుంటాను. ఏదో మెట్ట వేదాంతలాగా సగం నాకు అర్పిస్తూ సగం మధ్యలో మళ్ళీ ఆ దేవుడు లేడు దిగలు లేడు లోపల అనుకునేటటువంటి వాళ్ళని నేను పట్టించుకోను. నువ్వు పతివ్రతి, పతిభక్తి పరాయణది, నేను తప్ప మరొకటి ఎరగని దానికి, కాబట్టి తప్పనిసరిగా నేను నిన్ను పట్టించుకుంటాను. నేను నీ కడుపులో ప్రవేశిస్తే ఉసిరికాయ తిన్నంత తేలిక, చక్కగా తిరుపతి లడ్డు తిన్నంత హాయి అన్నట్టే. అంత మాట నవ్వుతాలు సంతోషం అన్నది ఆవిడ ఇంటికి వచ్చింది, భర్తను పిలిచింది. స్వామి నీ గురించి వ్రతం చేయమన్నాడు. నీ దగ్గర వ్రతం తెలుసుకుని ఆయన్ని పుత్రుడిగా పొందాలి అన్నదట. వెంటనే పయోపక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. ఆయన 12 రోజుల పాటు ఆవు పాలు మాత్రమే తాగాలి, తిండి తినకుండా. ఆ వ్రతాన్ని అడవి పంది తెచ్చినటువంటి మట్టి ఒంటికి పూసుకొని స్నానం చేసి మొదలు పెట్టాలి. ఆ వ్రతాన్ని ఆయన ఉపదేశించాడు. ఆవిడ నిష్ఠగా చేసింది, తక్షణం గర్భం ధరించింది. మామూలుగా అయితే 9 నెలలు మోసి 10వ నెలలో కుమారుణ్ణి కంటారు. ఈవిడ 1 సంవత్సరం మోసింది, 12 నెలలు మోసింది. ఫాల్గుణ మాసంలో గర్భం ధరించింది, మళ్ళీ ఫాల్గుణ మాసం దాకా అలాగే ఉన్నదట. ఆవిడకి పిల్లవాడు పుట్టడంలా చివరికి దేవతలంతా ప్రత్యక్షమై విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా ఏడాది దాటిపోయింది, ఎందుకని ఆవిడకి పిల్లలు పుట్టడం లేదు అంటే ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు ప్రార్థించారట. ఆవిడ ఎంతకాలం గర్భంలో మోస్తే అంత మీకు సుఖం, అంత తొందరగా పనవుతుంది, మొయ్యనివ్వండి, సమయం రాగానే నేనే వస్తాను. చివరికి మరికొంతకాలం గడిచింది. శ్రవణ ద్వాదశి నాడు శ్రవణ అభిజిత్ సంజాత లగ్నంలో స్వామివారు జన్మించాడు. దానినే ఓణం పండగ చేసుకుంటూ ఉంటారు. వామన జయంతి అందరిలో రాబోతారు. మిట్ట మధ్యాహ్నం పుట్టేట్టు ఆయన పైగా పుట్టి పుట్టగానే ఆయన పొట్ట నిండా విద్యలతో పుట్టేట పొట్టిగా ఉన్నట్ట. సాధారణంగా పుట్టిన పిల్లవాళ్ళు కేరకేరమని ఏడుస్తారు. ఈ సాములారు మాత్రం పుట్టి పుట్టగానే వేదమంత్రాలు చదువుతున్నాయట. ఇదో విచిత్రం. పెరగడానికి ఎక్కువ కాలం పట్టలేదట, అలా పుట్టిన వెంటనే ఎదిగట. కాకపోతే 4 అడుగుల కంటే ఎక్కువ లేట మొత్తం మీద పొట్టిగా ఉన్నాడు. ఆ కాలంలో ఉండే పొడుగు లేదు, చెవులకు కుండలాలు వచ్చాయి, యజ్ఞోపవేతం అన్ని సిద్ధంగా ఉన్నాయి. తక్షణం ఉపనయనం చేసేసారట తల్లిదండ్రులు. ఆవిడకి పురిటి కష్టం లేదు. ఎందుకని పురిటి కష్టం లేదు? స్వామి అనుగ్రహం ఉంటే ఏ కష్టం ఉండదు. అందుకని జనాలు అనుకున్నారట, పురుడీ పోటికి ఇందిర పురుడంబికగా కవరులు పురుడే ఎన్నుతున్. పురుడు అంటే సాటి అని అర్థం. ఈవిడికి లక్ష్మీదేవి సాటి రాదు, సాక్షాత్ అమ్మవారే సాటి రాదు, అంత గొప్ప ఆవిడ. ఎందుకంటే జగన్నాథుణ్ణి పురుడు పోసుకుని కడుపులో భరించింది, ఈవిడికి ఏ కష్టం లేదు అని అందరూ మెచ్చుకున్నారట. సరే ఉపనయనం చేసేసారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చాడు. కశ్యప ప్రజాపతి యజ్ఞోపవేతం వేశారు. భిక్ష కోసం వెళ్ళాలి. ఆ భిక్షాటన కోసం ఈయన బయలుదేరుతూ ఉంటే అక్షయమన్నుచును, అక్షయం కావాలరా నీకు అని అక్కడ ప్రత్యక్షమైందట ఒక ఆవిడ. ఎవరు? సాక్షాత్ అన్నపూర్ణది. ఈయనకి భిక్ష వద్దామంటే పాపం భిక్ష పాత్ర లేదు. వెంటనే యక్షేశ్వరుడు కుబేరుడు వచ్చాట. భిక్షాపాత్రమసంజను యక్షేశుడు వామనునకు అక్షయమును జున్ భిక్షయ సంజను. యక్ష అధిపతి కుబేరుడు బంగారంతో తయారు చేసినటువంటి భిక్షాపాత్రం ఇచ్చంట. ఏదో పిచ్చ రాచెప్పగల ఆ బంగారం పాత్ర పుచ్చుకోగానే అక్షయం అవ్వాలని కోరి అన్నపూర్ణాదేవి, సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి, ఇక్కడికి వెళ్ళి ఆయనకి భిక్ష బాగా దొరుకుతుంది, ఆ వేసేవాడు సరైన వాడు అయ్యి ఉండాలి, దిక్కుమాలడు వేస్తూ ఉపయోగం అమ్మవారి భిక్ష పుచ్చుకుని అక్కడి నుంచి దక్కిన వాళ్ళందరి దగ్గర భిక్ష స్వీకరించి అక్కడ ఉపనయనం చూడటం కోసం ముచ్చటప్పుడు వచ్చారు చాలా మంది ఋషులు. వాళ్ళని అడిగాట, ఈ లోకంలో మంచి తాత ఎవరైనా ఉన్నారా? లేకపోవటం ఏంటండి, బలిచక్రవర్తి ఒక్కడే సరైన దాత, ఆయన వచ్చిన వాళ్ళని లేదు పొమ్మండు సమస్తం ఇస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. అర్జునులు వేడరు దాతలు చెడరు, ఆయన కాలం ఎలా ఉంది, ఎవడు అసలు అడగవలసిన అవసరం లేదట, ఎందుకని అడగకుండా ఇస్తున్నాడు. ఈయన దాతలు చెడిపోతున్నారో వాళ్ళు చెడక్కర్లా, పని దొరుకుతుంది వాళ్ళకి. అలాంటి అత్యద్భుతమైన కార్యక్రమంలో బలి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నారట, దగ్గరికి వెళ్ళమన్నారట. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, నర్మదా నది ఒడ్డున గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. అనగానే తల్లిదండ్రుల దగ్గర సెలవు పుచ్చుకుని వెంటనే బయలుదేరాట. అక్కడ బయలుదేరి వస్తూ ఉంటే నర్మదా నది కనపడింది. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద నర్మద తరిల్చి వటుడత్వన్. శర్మద సుఖమిస్తుంది అందరికీ. యముడు పాపం చేసిన వాడిని దండంతో ఠామని కొడతాడు, ఆ దెబ్బ తగలకుండా కవచంలో కాపాడుతుందట నర్మద. చాలా కఠినమైన స్త్రీ ఒక్క ఆవిడ ఉన్నది, ఎవరు మోక్షమిచ్చే స్త్రీ మోక్షకాంత అంటారు. ఈ ముక్తి వనిత ఎవ్వణ్ణి అనుగ్రహించదు, పరమ కఠినురాలు. ఆవిడ మనస్సుని కరిగించి మోక్షం ఇప్పిస్తుందట, అంటే నర్మదలో స్నానం చేస్తే మోక్షం వస్తుందన్నమాట. అటువంటి పరమ పవిత్రమైన నర్మదా నదిలట ఈయన స్నానం చేసి ఈదుకోకుండా ఏం చేసేట, స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి చెంగుని దూకి వెళ్ళేట. అవతల నర్మదటలంటే ఏవో చిన్న చిన్న బోట్లు తెప్పలు గిరగిరా తిరిగేవి, అవి ఇవి ఇవన్నీ ఎక్కెడతాం మనం, మనకి భయం అందులో మొసళ్ళు ఉన్నాయో ఇంకోటి ఉన్నాయో లేనుకోని. ఆయన అలా కాదట, స్నానం చేసినా కానీ బయటకు వచ్చి అవుతున్న దోతులకి చెంగుని దూకట. ఆయన కనుక హై జంప్ లాంగ్ జంప్ లో పాల్గొంటే మన వాళ్ళంతా జెండాపై గబ్బరాదు, ఓడిపోతారు. అందుకే ఆయన మన వాళ్ళని దయదలిచి రావడం లేదు, చటుక్కుని దాటేశాడు ఆ నర్మద. అక్కడ నుంచి విడితే ఆశ్చర్యకరమైన సువాసన, అంబికా దర్బార్ వచ్చి వారు మండపం అంతా ఒక 10-15 రకాల కట్టలు అగరత్తులు వెలిగిస్తే ఏ సువాసన వస్తుందో ఆ సువాసన అక్కడ, అంత ధూపం ఉన్నదట అక్కడ. పూర్వం ధూపం లేకుండా అసలు యజ్ఞం చేసేవారు కాదు, దాని యొక్క గొప్పతనం అది. వీళ్ళకి ఏదో పుణ్యం పట్టి 18 పురాణాలు చెప్పించి అత్యద్భుతమైన యోగం అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, మన అందరం మహా పుణ్యం చేసుకున్నాం పూర్వజన్మలు. ఎందుకు చెబుతున్నానంటే, పదే పదే ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఒక స్థానంలో 18 పురాణాలు జరగడం అనేది ఒక్క నైమిషారణ్యంలో మాత్రమే జరిగింది చరిత్రలో. నేను ఎరిగిన తర్వాత 18 పురాణాలు ఏ కవికి ఒక్క వ్యక్తి ఒక వేదిక మీద ఒక్క ఆర్గనైజేషన్ లో జరగడం అనేవి అరుదు, అసలు జరిగాయో లేదో కూడా తెలియదు. ఒక చోట జరిగింది, మరో చోట జరగకుండా ఇంకో చోట జరగచ్చు, ఇంకొక వ్యక్తి చెప్పవచ్చు. అటువంటి చరిత్ర సృష్టింపబడుతున్నది వాళ్ళ మన ఏలూరు శేఖర కాలంలో అది పూర్తవ్వాలి. అది పూర్తయితే ఈ పట్టణం మళ్ళీ కొత్త నైమిషారణ్యం అవుతుంది, మరొక నైమిషారణ్యం అవుతుంది. ఇది జరిగితే నేను విన్న మీరు అందరం కూడా 100 పళ్ళు ధరిస్తూ నేను ఆశిస్తున్నాను అన్నమాట. మీరందరూ మనందరం కూడా ఇంకో 50 ఏళ్లకో 25 ఏళ్లకో 100 ఏళ్లకో వైకుంఠంలో కలుసుకున్నాక మీరు నన్ను పొగుడుతారు, నేను మిమ్మల్ని పొగుడుతాను, మనందరం కలిసి అంబికావారిని పొగుడుతాం, వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు అక్కడ స్వామిని పొగుడుతాం. ఇది తప్పదు తప్పదు తప్పదు, ఇది ఒక మహాభాగ్యం. వినాలంటే దొరకదు. మీరెందుకు దృష్టివంతులు అంటున్నారంటే, సరే వాళ్ళకి ఏదో పురాణం చెప్పించాలని బుద్ధి దొరికింది, నేను దొరికాను వాళ్ళకి. ఈ ఇద్దరం కలిస్తే మాత్రం అక్క చెల్లెళ్ల బంధం లాంటి సీరియల్స్ ను, దిక్కుమాలిన సీరియల్స్ ను వదిలిపెట్టి మీరు ప్రతిరోజు అంతకంటే భక్తి శ్రద్ధలతో వస్తున్నారంటే, మీకు భగవంతుడు సౌనకాది మహర్షులు మీ రూపంలో పుట్టారు, మీరు మహర్షులు అయ్యారు పూర్వజన్మలో, లేకపోతే ఈ భాగ్యం రాదు. నాకు పొగడవలసిన అవసరం లేదు, ఉన్నదన్నట్టుగా కొండ బదులు కొట్టాడు చెప్పేసే వ్యక్తి నేను. మహర్షుల అంశలేని వాడు పురాణం వినడు. సౌనకాది మహర్షుల యొక్క అంశ మీరు లేకపోతే మీరు వినలేరు. సూత మహర్షి అంశ లేకపోతే నేను చెప్పలేను. విష్ణుదేవుని అంశ లేకపోతే ఈ అంబికా కృష్ణ గారు వీళ్ళు ఈ పురాణం వాళ్ళు చెప్పించలేరు. ఈ మైకు పెట్టాలంటే ఈ శ్రీనివాసు కూడా ఆ వ్యాసగతి దగ్గర వ్యాసపీఠం ఏర్పాటు చేసేటటువంటి ఆ ఋషి, ఇతనికి అదృష్టం పట్టకపోతే ఇతని ఏర్పాట్లో ఉంటాడు. ఇతనికి ఒక ఏడాదో రెండేళ్ళు ఒక పురాణం అయ్యే ఒకడు మార్చచ్చుగా, ఇతనికి అదృష్టం ఇతనికి దక్కింది. ఇవన్నీ ఒకరికొకరు తగిలేటటువంటి గొప్ప భాగ్యాలు అన్నమాట. ఇంతటి భాగ్యం ఎందుకు కలిగిందంటే ఇది ఒక బాధరాయణ సంబంధం. సరే ఆనందం కొద్దీ మధ్య మధ్యలో మనం అలా చెప్పుకుంటూ ఉంటాం. అత్యద్భుతమైన ధూమం అక్కడ కనిపించింది. అది ఏం జరిగింది, సూర్యుడు రథం మీద వెడుతున్నట్ట హఠాత్తుగా రథం ఆగిపోయింది. ఏమయ్యా రథం ఎందుకు ఆగిపోయింది అని అడిగట సూర్యుడు సారథి అనూరుణ్ణి, రథం తోలుతున్నటువంటి వాడిని. ఏం చెప్పనండి, గుర్రాలు ఆగిపోయాయండి అన్నట్ట. ఎందుకాగాయి, భూలోకం నుంచి పొగ వచ్చేసిందంటే ఆ పొగ స్వర్గం వరకు పై వరకు వచ్చేసిందంటే ఆకాశంలో ఆ పొగ గుర్రాల కళ్ళల్లోకి వెళ్ళిపోయి గుర్రాలు కదలలేకపోతున్నాయండి, అందువల్ల మన రథం ఆగిపోయింది అన్నట్ట. భూలోకం నుంచి ఇంతవరకు మన గుర్రాల కళ్ళు కనిపించనంత ధూమం వచ్చిందా, ఎలా వచ్చిందన్నట్ట. భూలోకంలో యజ్ఞం చేస్తున్నాడండి బలి చక్రవర్తి, ఆయన వెలిగించిన అంబికాధర పార్వతిలోంచి వచ్చిన ధూమం అండి ఇది అన్నట్టు ఆయన. ఇదిగో ఇది పద్యం. చండ స్ఫూర్తి వటుండుగాంచే బహుదా జల్పం నిశాటంబు ఉద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంత సిద్ధ కూటంబు వేదండాశ్వత్వజనీకవాటము మహోద్యూమ సంచన్న మార్తాండస్యందన కోటము బలిమకాంతర్వేదికా వాటము. మహావేగంగా వెళ్ళి ఆ యజ్ఞవాటిక దగ్గర చూశాడు మన వామనుడు ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటిక ఎలా ఉన్నది. బహుధా జల్పన్ నిశాటంబు, రాక్షసులు అక్కడ చేరి ఒకడితో ఒకడు కొనుక్కుంటున్నారు. ఎంత యజ్ఞంలో కూడా మధ్య మధ్యలో రాక్షసులు చేరుతారు. సౌనకాది మహర్షుల వంశతో పాటు రాక్షస వంశ కూడా చేరుతుంది. ఆ పురాణంలోనూ ఆ యజ్ఞాల్లోనూ కూడా కొనుగుతున్నారట వీళ్ళు, రకరకాలుగా కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఉద్దండాహూత మునీంద్ర బిభ్యద అమృతాంధ సిద్ధ కూటంబు, గొప్ప గొప్ప మంత్రాలు చదువుతూ ఉంటే యజ్ఞంలో బ్రాహ్మణోత్తములు ఆ మంత్రాలకి కట్టుబడి ఆకాశం నుంచి కిందకొచ్చి పడిపోయారు దేవతలు. మంత్రానికి కదల్లేక అక్కడికి వచ్చి ఆ దేవతలు యజ్ఞంలో వాటా తీసుకుపోతున్నారట. వేదండాశ్వధ్వజనీక వాటం, ఏ వేపున చూచినా గుర్రాలు ఏనుగులు విపరీతంగా ఉన్నాయి. అంతేనా, అత్యద్భుత మహోద్య ధూమ సంచన్న మార్తాండస్యందన కోటము, ఆ యజ్ఞ వాటికలో విపరీతంగా వెలిగించబడినటువంటి అగరు ధూమం, యజ్ఞంలోంచి వచ్చేటటువంటి ఆ ధూమం హోమధూమం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయట, పైకి వెళ్ళిపోయాయట. ఆ మహోద్య ధూమం చేత ఉదయిస్తున్న ధూమం చేత సంచన్న కప్పబడిన మార్తాండ సూర్యుడి యొక్క స్యందన కోటము గుర్రముల యొక్క ఉన్నాయట, రథం యొక్క గుర్రాలట. రథం యొక్క గుర్రాలను కదలనివ్వకుండా చేస్తున్నంత ధూమం వస్తుందనమాట ఆ హోమం నుంచి. అటువంటి బలి మఖాంతర్వేదిక వాటమున్, బలి యొక్క యజ్ఞ వేదికను చూశాడు ఎవరు, వామనుడు. వెళ్ళి వెంటనే ఏం చేసేట, అక్షతలు తీసుకున్నట్ట. తీసుకుని అక్షతలు దర్భలు లేకపోతే వాడు బ్రహ్మచారి కాడు, అందుకని ఇవి తీసుకున్నాడు. కొందర్రతో పలుకాటును, కొంతమంది తోటి బాగున్నారా అన్నట్టు. ఈయన ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ ఎందుకో తెలియదు ఎంతో గొప్ప బంధుత్వం ఉన్నట్టు కనబడుతోంది. ఆయన బంధువు అందరికీ ఆత్మబంధువు, అంతకంటే గొప్ప బంధువు ఎవరో. అందువల్ల తెలియని ఆనందం కలుగుతోంది. ఎక్కడో చూసినట్టుందని అడగలేక ఆయనతో ఆనందంగా మాట్లాడేస్తున్నారంట. ఎవరు అని అడగడం లేదు ఎవడో. ఆ ముఖ తేజస్సు అటువంటిది. కొంతమందితో కొందరకు జటలు చెప్పును, కణ జట అని వేదంలో రెండు రకాలు ఉన్నాయి. కొందరితో జట చెప్పాడు, కొందరితో కణ. కణాపాఠీలు అంటారు వాళ్ళనే వేదంలో. కణ చదివితే వాళ్ళు కణాపాఠీలు, వాళ్ళతో కణ చెప్పాట. కొందరికి వేదార్థం చెప్పాట. అయ్యి బాబాయ్, వేదానికి ఇలాంటి అర్థం ఉందా అని ఆ చదువుకున్న వాళ్ళకి మతి అవుతుంది. అసలు వేద పురుషుడు ఆయన, ఈ వేదాలకు అర్థం ఆయన చెప్పకపోతే మీరు నేను చెప్పుకుంటావా. వీళ్ళ అందరికీ ఆనందం కలిగించాడు. అక్కడి నుంచి ఏం చేశాట, కొంతమందిని ఏమండి మీకు ఏడాది క్రితం ఫలానా పిల్లాడు పుట్టాడు కదా, ఆ పిల్లాడికి ఫలానా పేరెట్టారు కదా, అసలు ఆ పిల్లాడు పుట్టేట్టు వాడికే తెలియదు సరిగ్గా, ఈయన చెప్పేస్తున్నాడని అందరికీ జ్యోతిష్కాలు చెప్పేశాడు. ఇలా రకరకాల కబుర్లు చెప్పి ముచ్చట పెట్టేసి చివరికి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఇతడే దానవ చక్రవర్తి, వీడే కదా దానవ చక్రవర్తి. సురలోక ఇంద్ర అగ్ని దిక్పతులందరి యొక్క గర్వం అణిచివేశాడు. దేవతలందరినీ పాతాళానికి భూలోకానికి గెంటేశాడు అనుకుని వెంటనే అక్షతలు దర్పలు ఉండే చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించడం ఎలా ఉందో చూడండి. స్వస్తి అన్నట్ట. స్వస్తి అంటే రెండు అర్థాలు, శుభం కలుగుగాక అని ఒక అర్థం. నీ పని స్వస్తి నాటితే నీ పని అయిపోయింది సుమ అని చెప్పడు. ఇంకా నీ ఇంకా ఇది అయిపోయింది. ఇంద్రలోకం అంతా పదం అంతా ఊడిపోతుంది అనమాట. ఇక మంగళం అంటే ఏంటి, మంగళం పాడేటంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి మంగళం అంటే శుభం, ఒక అర్థం. ఇలా రెండవ అర్థం ఉంటూ ఉంటుంది. అలాగ స్వామి కదా మరి స్వస్తి అన్నాడు. స్వస్తి అనడంలో మరి వీడికి ఇంద్ర పదవి పోవచ్చు, కానీ భగవద్ దర్శనం ఆయన ఆశీస్సులు అర్థం కావుగా. నీకు నిజంగా శుభం కలగాలి. శుభం అంటే ఏమిటి, భగవంతుడు ఎక్కడుంటే అక్కడే శుభం. అంటే నేను నిన్ను మాత్రం విడిచిపెట్టనురా అని చెబుతున్నాడు అనమాట. జగత్రయీ భువన శాసన కర్తకు హాస మాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పదవు వ్యవహర్తకు మునిల్ ద్రస్తుత మంగళాత్తర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవనాథ భర్తకు స్వస్తి. మూడు లోకాలను పరిపాలించేవాడికి చిరునవ్వుతోటి సమస్త లోకాలను జయించావు. ఇంద్రాది దేవతలు పెద్ద కష్టపడి జయించాల, తేలిగ్గా జయించావు అనమాట నువ్వు. ఈయన్ని చూస్తేట ఆ దేవతల భార్యల యొక్క మెడల్లో మంగళసూత్రాలు జారి కింద పడేవిట. మంగళసూత్రం ఎప్పుడు జరుగుతుంది, భర్త పోతే జరుగుతుంది. మా భర్తల్ని వీడు ఎక్కడ చంపేస్తాడో దేవతల్ని అని భయంతో వణిగిపోతూ ఉండేవారట దేవతా స్త్రీలు. దాంతో వాళ్ళ మెడలో మంగళసూత్రాలు జారిపోతాయిట, అవి అపహరిస్తాట. ఈయన అంటే దేవతల్ని చటుక్కుని జయించగలిగే పరాక్రమవంతుడవును. మునీంద్రులు కూడా మెచ్చుకునేటటువంటి అత్యద్భుతమైన అశ్వమేధ రాజసూయాది యాగాలు చేసేవాడివి. ఉదార పదం వ్యవహర్త, నువ్వు చాలా ఔదార్యం కలిగిన వాడివి. కొంతమంది పనులు చేస్తారు, పైకి ఔదార్యం కనబడుతుంది, లోపలికి వెళ్ళాక ఏముండదు. ఎంత కవర్ ఇస్తారు, ఇంటికి వెళ్ళాక చూసుకుంటే అందులో ఏమీ లేదు. ఓసారి ఒక కవర్ ఇచ్చారు నాకు ఎవరు, సహస్రావధారి గారికి, పద్మాకర గారికి, సహస్ర పద్మ గారికి, అది ఇది ఇది అని ఆఖరిని చూసుకుని కవర్ల మీద కవర్లు పొగడతారు. లోపల చూస్తే రూపాయికి అయింది. ఇంత కవర్ దానికి మళ్ళీ దాన్ని అంత కవర్ చెయ్యాలా. ఇలా ఉంటూ ఉంటాయి కొన్ని. అంటే హాస్యాని కోసం చెప్పడం కోసం కాదు, ఔదార్యం ఉండదు, పైకి స్థుతులు ఉంటాయి కొన్ని చోట్ల. ఏం చేస్తాం, అదొక అదృష్టం. ఎవడు చేసుకున్న కర్మయోగం వాడిది. అలాంటి వాడివి కాదు నువ్వు, నిజంగా ఔదార్యం. నూటికి నూరు పళ్ళు దానం అంటే దానమే, గొప్ప దాన దాతవి నువ్వు, మహాదాతవి. అటువంటి నీకు స్వస్తి. ఆనందపడిపోయాడు ఆ బలి చక్రవర్తి. ఈ పొట్టాయని చూడగానే చాలా గట్టి ఆయన అనిపించిందిట. వెంటనే లేచిపోయి అక్కడి నుంచి ఒక సింహాసనం తెప్పించి కూర్చోబెట్టాడు. ఆ ముఖం చూస్తే అంత ఆనందం, ఆ వర్చస్సు. కాళ్ళు కడిగి అట్ట భార్యని పిలిచి బంగారం పళ్ళని తెప్పించి అందులో కాళ్ళు పెట్టి కడిగి ఆ నీళ్లు ఎత్తుమీద చల్లుకున్నట్ట. ఆయన పాదాలు కడిగి నీళ్లు ఎత్తుమీద చల్లుకోవాలనుకుంటాడు, బ్రహ్మదేవుడు కడగాలనుకుంటాడు. అటువంటి అత్యద్భుతమైన పాదం ఈయన కడిగాడండి, ఆయన అదృష్టం. లక్ష్మీదేవి రోజు ఏ పాదాలు ఒత్తుతుందో ఆ లక్ష్మి ఒత్తే పాదాలు ఈయన ఒత్తగలిగాడు. ఆ తర్వాత నెత్తిమీద చల్లుకుని కాళ్ళు స్వయంగా ఒత్తేట. మహారాజు అహంకారం లేదు ఆయనకి, పండితుల్ని చూడగానే అలా పాదాలు ఒత్తాలి అనిపిస్తే వాడు పుణ్యాత్ముడు, ఇక ఒత్తితే మరింత భాగ్యం. వెంటనే ఆనందంగా ఆ పొట్టి ఆయన పాదాలు ఒత్తుతూ వామనుణ్ణి, ఎక్కడి నుంచి వచ్చారు, తమ ఇల్లు ఎక్కడ, అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పండి, ఏ అపార్ట్మెంట్ లో ఉంటారు, కంపార్ట్మెంట్ లో ఉంటారా, మీకు ఎవరైనా స్థలం గట్రా ఇచ్చారా లేదా, ఇవన్నీ చెప్పండి అని అడిగాట. ఆయన అన్నాడు వినయంగా, ఏం చెప్పమంటావయ్యా, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటన్నావు, నాకు ఇల్లు లేదు, అసలు నేను ఎవడో నాకే తెలియదు, ఒక పేరు లేదు, ఎవరే పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతా. సిరియు తల్లి కల్లదు, ఒకప్పుడు నాకు బోల్డ్ ఐశ్వర్యం ఉండేది, లక్ష్మి నన్ను వరించింది ఒకప్పుడు, మధ్య మధ్యలో నీలాంటి వాడని వరిస్తే పోతూ ఉంటుంది, చాంచల్యం మావిడికి నన్ను విడిచిపెట్టిపోయింది, ఇంకా నాకు బంధువులు అంటావా, ఎవరు కనపడితే వాళ్లే బంధువులు, నా అన్నవాడు ఎవడూ లేడు, నన్ను కన్నవాళ్ళు ఎవరు నాకే తెలియదు, నన్ను నా దగ్గర ఉండు అని ఎవరు పిలిస్తే వాళ్ళల్లో నా వాళ్ళే, వస్త్రాలు లేవు, దిక్కు లేదు, ఫలానా అని ఒక పేరు లేదు, నా అంత వాడిని నేను, ఇంకా ఏం చదువుకున్నానంటావా, చదువులని నేనే చదువుకున్నాను, చదువులకి నేను పుట్టిల్లనుకో, సరే నువ్వు అడిగావు ఏం కావాలో కోరుకోమన్నావు, నన్ను చూచి ముచ్చట పడ్డావు, ఏం కావాలని నువ్వు అడిగితే ఏం చెప్పగలను, ఎంత ఇస్తే మాత్రం ఈ దిక్కుమాలిన మానవులకి తృప్తి తీరుతుంది, కోరుకోమన్నాం కదా అని నీ మొత్తం ఆస్తంతా కోరుకోవడం బాగుండదు, నువ్వు చాలా గొప్పవాడివి, నేను కాస్త కూర్చుని తపస్సు చేసుకోవడానికి వీలుగా ఒక్క మూడు అడుగులు దానం ఇస్తే చాలు, ఇంతకుమించి అక్కర్లేదన్నట్టు, ఒక్క మూడు అడుగులు దారుకోమన్నాడు. వెంటనే ఆయన చెక్ పక్కపక్క నవ్వి, ఎంత బలేవాడివి అయ్యా నువ్వు, అమాయకుల్లో ఉన్నావు అందుకే అందరూ నిన్ను మోసం చేసేస్తున్నట్టున్నారు, నువ్వు అన్నట్టుగా నిన్ను లక్ష్మి విడిచిపెట్టిందంటే ఇలాంటి అమాయకుడి దగ్గర ఏముంటుంది, కోరుకోమంటే కోరుకోవడం కూడా చేత కాదు, ఉన్న మాటల ఒప్పు నువ్వు బృందా శాస్త్ర సమ్మతం, నువ్వు అన్న మాటలన్నీ నిజం శాస్త్ర సమ్మతం, కోరుకోమన్నంత మాత్రం చేత పెద్దవు కోరుకోకూడదని పెద్దలు అన్నారు, అందుకని తక్కువ కోరుకోమన్నారు కదా, ఇంత బొత్తిగా 3 feet ఓన్లీ, 3 అడుగులు అడుగుతావా, చచ్చ బావులా, ఆయన నన్ను చూచి అడగాలి, ఏ సత్యనారాయణ దగ్గరకు పెడితే 3 అడుగులు కాదు, 3 పైసలు అడిగినా ఆయన ఇవ్వలేకపోవచ్చు, అది వేరే విషయం, దాత పెంపు సొంపు తలప వల్లవే, ఆ ఇచ్చే దాతనన్నా ఆలోచించుకోద్దా, మహారాజు దగ్గరకు వచ్చి 3 అడుగులు ఇవ్వమంటే బాగుంటుందా, ఆదిపట్ల నారాయణ దాస్ గారు మైసూరు మహారాజు గారి దగ్గర హరికథ చెప్పాట, మైసూరు మహారాజు గారు ఆనందపడి ఆ కథకు మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంటే బుట్టెడు బెంగళూరు వంకాయలు ఇప్పించండి మహారాజా అన్నట, బెంగళూరు వంకాయలు వండుకు తింటాట, అది ఆయన కోరిక అంత మించి ఏం లేదు, ఇలాంటి అమాయకులు నాబోటి వాళ్ళు అంతే కొంతమంది, ఏం కావాలో కోరుకోండి అంటే దిక్కుమాలి 100 పదాలు కోరుకుంటారు తప్ప 1000 పదాలు కోరుకుందాము 100 రాదు, ఆ ఇచ్చేవాళ్ళు అలాగే తయారవుతూ ఉంటారు, సరిపోయింది అది. అంచేత శ్రీ మహావిష్ణు అవుసి లోపల ఉంటే కానీ పురాణం చెప్పలేడు అన్నారు కదా, అంచేది లక్షణాలు ఆ స్వామిని అడిగట్ట, తాతను ఆలోచించుకుంటా 3 అడుగులు అడుగుతావా, బాగుంటది కుదరదు, నువ్వు ఏదైనా సరే చక్కగా కోరుకో, మంచి మంచివి, పసిపాలుడు నీకు తెలియదు, అంచేత ఏమేం కావాలి నీకు, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, భూమి కావాలా, వసుధా ఖండము వేడితో గజములన్ వాంచిన్ యువతులన్ వీక్షించి వాంచితో వాజులన్ వ్యసనూహితో, భూఖండం కావాలా, ఏనుగులు కావాలా, యువతులందరినీ కోరుకుంటావా, పెళ్లి చేసుకోవడానికి కన్యలు కావాలా, ఇంకేమైనా ఐశ్వర్యాలు కావాలా? పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యం పులి పాటిగా కసురేంద్రుండు పదత్రయం పడుగా ఈ అల్పం పులి నేర్చునే. చిన్నపిల్లవాడి అడగడం చేత కాదు నీ, ఇంతేనా నీ భాగ్యం? మూడడుగులు నువ్వు అడిగితే ఇంతటి మహారాజు రాక్షసేంద్రుడు ఆ మూడడుగులు ఇచ్చి పంపేస్తాడా? న్యాయం కాదు, ఇంకేదైనా కొరకు అనగానే ఆయన నవ్వాడు. మహారాజా, నీ వంశానికి తగిన మాటలు మాట్లాడావు. నీ వంశంలో రణభీరువులు వితరణభీరువులు లేరు. రణభీరువులు యుద్ధంలో భయపడేవాళ్ళు లేరు. వితరణ భీరువులు, వితరణ అంటే దానం, దానం చేయడానికి పిసిరుగొట్టుతనంతో వెనక్కి వెళ్ళేవాళ్ళు లేరు. అంత గొప్పవాడు మీరు. మీ వంశం ఎటువంటిది? ప్రహ్లాదుడంతటి వాడిని కన్న వంశం మీది. మీ మూడవ తాత హిరణ్యాక్షుడు గద పుచ్చుకుని భూమండలం అంతా జయించాడు, భూమిని సముద్రంలోకి గెంటాడు. అప్పుడు విష్ణుమూర్తి అంతటి వాడు వరాహ రూపంతో వాడిని చంపవలసి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు నా తమ్ముణ్ణి చంపిన విష్ణు ఎక్కడున్నాడు అని సూలం పుచ్చుకుని వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. భయంకరమైన యమరూపంతో వైకుంఠం మీదకి దండయాత్రకు వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూచి అప్పుడు ఆ విష్ణు అంతటి వాడు కూడా ఎదురైపోర జయంపరాజితని కాకెందే అని పోవచ్చు, వీడికి ఎదురై ఇప్పుడు వీడిని నేను జయించలేను, సమయం అనుకూలంగా లేదు, అలాగని పారిపోవడం బాగుండదు, ఏం చెయ్యాలని భావించి ఉచ్ఛ్వాస నిశ్వాస రంధ్ర విదుండై, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి హృదబ్జమున ప్రవేశించిన ప్రత్యక్ష క్రియావీరుడై హృదయంలోకి వెళ్ళిపోయి గుండెల్లో దాక్కున్నట్ట, ఎదురుగుండా కనపడ్డమ్మా. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు వచ్చి ఆదిశేష ఏడు విష్ణువు అన్నాడు. ఆలోచిస్తే నీలోనే ఉన్నాడు అన్నాడు ఆదిశేషుడు. ఈ హృదయంలో దూరాడు గనక. కానీ ఆ విషయం గ్రహించలేని హిరణ్యకశిపుడు ఏమి, విష్ణువు నన్ను జయించలేక పారిపోయాడా, విష్ణువు అంతటి వాడిని పిరికి వాడిని పారద్రోలేను, నేనే జయించానని ఆనందంతో వచ్చేశాడు. అంతటి వాడు మీ వాడు, వైకుంఠానికి విష్ణువు మీదకి ఎవరూ వెళ్ళలేరు, వాడు కాబట్టి సోలం పుచ్చుకు దండయాత్రకి వెళ్ళాడు. అతని గొప్ప గుణాలు చాలా ఉన్నాయి, అదో పక్కన పెట్టు. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతో హరినామస్మరణం చేసిన మహాత్ముడు, అంతటి గొప్పవాడు లేడు. అతని కోసం భగవంతుడు స్వయంగా నరసింహ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అతని గురించి దేవతలు నారదాదులు స్తుతిస్తారు. ఇక మీ నాన్న విరోచనుడున్నాడు, మహాత్ముడు ఆయన. ఒకనాడు ఇంద్రాది దేవతలు అతన్ని జయించలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవా, ప్రహ్లాద పుత్రుడు విరోచనుడు ఎవడి చేతిలో ఓడిపోవడం లేదు, మమ్మల్ని చావు కొట్టేస్తున్నాడు మహావీరుడు, వాడిని ఎలా చంపాలి అని బ్రహ్మను అడిగితే వెంటనే బ్రహ్మ అన్నాడు, విరోచనుడికి చావు లేదు, అయితే ఇక మా బతికేమిటన్నారు దేవతలు. విరోచనుడికి ఒకటే ఒకటి, అతనికి స్వచ్ఛంద మరణం, తానంతా తాను చావాలనుకుంటే తప్ప వాడికి చావు రాదు. మరి వాడు ఎలా చస్తాడు, తనంత తాను చావాలని ఎవరు అనుకోరే. ఓ పని చెయ్యండి, బ్రాహ్మడు వచ్చి ఏమడిగితే అది ఇచ్చేస్తాడు వాడు. ఆ రకంగా వాడి ప్రాణాలు అడగండి పండున్నాడు బ్రహ్మ. వెంటనే ఇంద్రాది దేవతలు వచ్చారట. ఆతుర భూసుర గతి పురుహూదాదులు తన్ను వేట ఒగి తానిచ్చం మీ తండ్రి వారికాయువు ఏతన్ మాతృడవు నీవే ఈ లోకం. వెంటనే ఆతుర భూసురగతి భయపడిపోతున్న బ్రాహ్మణ వేషంలో వచ్చాడు ఇంద్రాదులు. వచ్చి రక్షించు 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 అన్నారు. ఏమిటి బ్రాహ్మణోత్తములారా, ఏమిటి మీరు ఒడిగిపోతున్నారన్నాడు మీ నాన్న. ఏం లేదు, వెంటనే నువ్వు మాకు వరం ఇస్తానకపోతే మేము చచ్చిపోతున్నాం అన్నారట వాడు. వరం ఇస్తున్నాను, అవసరమైతే ప్రాణం ఇస్తాను, ఏమిటి మీ కష్టం అన్నాడు. నీ ప్రాణం ఇస్తే గానీ మేము బతక, నువ్వు చచ్చిపోవన్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మీ నాన్న ముక్కు మూసుకుని నోరు మూసుకుని ఆయువుని స్తంభింపజేశాడు. ప్రాణవాయువుని నిలిపేసి యోగ మార్గం ద్వారా తలపత్తలు కొట్టుకుని ప్రాణం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శరీరం వాళ్ళకి ఇచ్చేశాడు. నీ తండ్రి ఇచ్చే ఆయువు, మీ నాన్న ఆయువు ఇచ్చాడు. ఒక్క మాట నేను ఇవ్వను అంటే ఎవడన్నా ఏమైనా చేయగలడండి? మాటకి నిలబడతారు సత్యసంతులు. ఈ కలియుగంలో అన్నిటికీ అసత్యాలే, అనుక్షణం అబద్ధాలే. 10 రూపాయలు ఇస్తానన్నాడు ఒక ఆయన నాకు. ఇంటికి పిలిచిన తర్వాత 10 రూపాయలు నీకు ఎక్కడ ఇస్తానన్నాను, నేను ఇవ్వను పోమన్నాడు. 10 రూపాయల కోసం అబద్ధం ఆడే కలియుగం ఇది. నిజంగా మహాత్ములు వాళ్ళు. ఆయువు ఇచ్చేట ఆయన, ప్రాణం ఇచ్చేట. ఈ శరీరం ఇవాళ కాదు రేపైనా పోయేది. ఈ శరీరంతో పాటు 10 రూపాయలు పట్టుకుపోలేడు ఎవడు. ఘోరమైన ఆపద వస్తే తప్ప ఏదో కొన్ని మంచి పనుల కోసం అబద్ధం ఆడాలి తప్ప ప్రతి చిన్నదానికి తుస్సు అంటే ఊడిపోయి ఈ ప్రాణం కోసం అబద్ధాలు ఆడతాం మనం, అనుక్షణం అసత్యాలు ఆడతాం. ఆ మహాత్ముల చరిత్ర మనకి ఎంత సత్యం నేర్పుతుందో. అవసరం ఉంటే ఆడేమంటే అర్థం ఉన్నదట. ప్రాణం కోసం కూడా అసత్యం ఆడలేదు ఆయన. మీ తండ్రి ఇచ్చే ఆయువు, ప్రాణం ఇచ్చేసాడు అంతే. ఏతన్ మాతృడవు నీ వెయ్యి లోకమున, నువ్వు కూడా సామాన్యుడవా మహానుభావుడి, మీ నాన్న అంత గొప్పవాడు అన్నాడు. మనందరికీ ప్రహ్లాదుడి గొప్పతనం తెలుసు, ఆయన కొడుకు గొప్పతనం కూడా ఇది. ఓసారి మీకు చెప్పే ఈ విషయం, ఆ మహాత్ముడు అటువంటి వాడు, ప్రహ్లాదుడి కొడుకు, ఈ బలిచక్రవర్తి తండ్రి, అంత గొప్పవాళ్ళు కనుకే విష్ణువు దిగొచ్చాడు అడుక్కోవడానికి. అక్కడ యాచనకి రావాల్సి వచ్చింది. భగవంతుడు ఆయన అడుక్కోవాలటండి, యాచనకి రావాలటండి, భిక్షుకుడు అవ్వాలా? మహాత్ములు, భక్తులు, జ్ఞానులు, ఉత్తములైతే అక్కడికి భగవంతుడు వాళ్ళని జయించకుండా ఇలా వస్తాడనమాట. భగవంతుడిని రప్పించుకోవాలంటే మనలో గొప్ప లక్షణాలు ఉండాలి. ఎక్కడి జగన్నాథుడు, లక్ష్మీ వల్లభుడు, ఆయన భిక్షుకుడు అయ్యాడు మరి. వాళ్ళ వంశం అటువంటిది కాబట్టి, ఆయన అటువంటి వాడు కాబట్టి. విష్ణువు స్వయంగా ఉంటున్నాడు, వామనుడు నువ్వు ఎటువంటి వాడివి నాయన, సామాన్యుడివా? కాదు కాదు. ఏలితివి మూడు జగములు, తోలితివి ఇంద్రాది సురుల, తొల్లిటి వారిం బోలితివి దాన గుణముల, సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపం. మూడు లోకాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలేవు, దేవతల్ని స్వర్గం నుంచి పారదులు లేవు, దానగుణంలో తొల్లింటి మీ వాళ్ళందరినీ, మీ పూర్వులందరినీ పోలేవు, వాళ్ళంత గొప్పవాడివి నువ్వు. ఈ పిశాచుల్ని, రాక్షసుల్ని రక్షించడానికి యుద్ధంలో చావు దెబ్బలు తిన్నావు ఒకప్పుడు దేవతల చేతిలో. ఇంతటి గొప్పవాడివి నువ్వు. యజ్ఞాలు చేస్తూ ఉంటే నీ దానగుణానికి జోహార్ అంటున్నారంత, సంతోషం నాయన. కానీ నువ్వు అడిగిన కోరుకోమన్నట్టుగా నేను అన్ని కోరుకోలేను. నేను పసిబాలుడు అవ్వచ్చుగాక, కోరుకోవడం చేతకాకపోవచ్చుగాక. ఏమన్నావు, వసుధాఖండం ఇస్తావా? నాకెందుకు, భూమిని దున్నుకోలేను, నా వల్ల కాదండి, నేను తపస్సు చేసుకుంటాను. గొడుగో జన్నిదమో కమంటలువో నాకు ముంజియో దండమో వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడా, నిత్యోచిత కర్మమెక్కడా, మదాకాంక్షామితం పైన మూడడుగుల్ మేరయ త్రోవకి చుటది బ్రహ్మాండం. గొడుగు చాలు నెత్తి మీద వేసుకుని ఎండలో పడకుండా. గొడుగుని ఆతపత్రము అంటారు. ఇవాళ మనం వర్షానికి వాడుతున్నాం కానీ గొడుగు అంటే దాని అర్థం ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర. ఆతపం అంటే ఎండ, ఎండ పడకుండా రక్షిస్తుంది కనుక ఆతపత్రం అన్నారు, గొడుగు అన్నారు దాన్ని. అందుకే ఎండలో వెళ్లే వాళ్లే వేసుకునేవారు, వర్షంలో దాన్ని వాడేవారు కాదు. ఇప్పుడు కలియుగంలో ఎండలో వేసుకోవటంలా. కానీ పూర్వులు ఏం చెప్పారంటే, ఈ ఎండ సరాసరి మధ్యాహ్నం పూట నెత్తికి తగిలితే నెత్తి ముఖం రంగులు మారిపోతాయి, ఇది వాతావరణంలో ఓజోన్ పొర అంతా పాడైపోయింది. ఈ రేస్ మంచివి కాదు, అందుకని గొడుగు వేసుకోవాలి. మనకి సిగ్గు మొహమాటం, దిక్కుమాలి ఎంత, టోపీ ఒకటి పెట్టుకెళ్ళడం. పాపి మాత్రమే టోపీ పెట్టుకుంటాడు. గొడుగు వేసుకుంటే ముఖం వర్చస్సు పాడవదు. మధ్యాహ్నం ఎండ మంచిది కాదు, ఉదయం ఎండ మంచిది కాదు, సాయంకాలం పూట ఎండ మాత్రమే మంచిది. కొన్ని పనులు చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏమిటది అంటే, కొన్ని చెయ్యరాదు, కొన్ని చెయ్యాలి, గుర్తు పెట్టుకోండి. పాలార్కహ ప్రేతధూమశ్చ ఉదయిస్తున్నప్పటి నుంచి మొదలుపెట్టి సూర్యుడి ఎండలో ఉండకూడదు. ఆ సూర్యుడి ఎండ కిరణాలు ఉన్నాయే, పగటిపూట ఎండ కిరణాలు, అవి మనిషికి ప్రమాదం తెచ్చి పెడతాయి. ప్రేత ధూమశ్చ, శవం కాలుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అని మన అంబికా వారి దర్బారు బతి పీల్చినట్టుగా సువాసన పెంచడానికి దగ్గరికి వెళ్ళకూడదు, అది ప్రమాదం. ప్రేతధూమం మంచిది కాదు. వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అల్వలోదకం, మురికి నీరు తాక్కకూడదు. తమిళేరు డ్రైనేజీ నీళ్ళు ఊరికే దొరికే కదా అని ఆపడక చుప్ 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 అని దంసప్ తాగినట్టు అయితే తస్తారు. తర్వాత రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగన్నం తినడం. ఇవి తింటే ఆయుక్షేణం, దినే దినే రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వృద్ధార్క, సాయంకాలం పూట సూర్యుడి యొక్క కిరణాలు మీద పడాలి. హోమ ధూమశ్చ, యజ్ఞంలోంచి వచ్చేటటువంటి ధూమం అంటే అంబికాధర పర్వతం వాటి, ఈ ధూమం పేల్చాలి. తర్వాత బాలాస్త్రీ, తనకంటే వయస్సులో చిన్నదైన స్త్రీని పెళ్లి చేసుకోవాలి. ధర్మలోదకం, రాత్రిపూట పాలన్నం తినాలి. ఇవి చేస్తే ఆయుర్వృద్ధి, దినే దినే ప్రతిరోజు ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయువు పెరగాలంటే ఇవి చేయాలి, ఆయువు తరగాలంటే ఇందాక చెప్పినట్టు చెయ్యాలి. అంచేత ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నాగోటి వాడికి హాయిగా ఎండలో బాధ పెట్టకుండా జపం చేసుకోవడానికి వీలుగా గొడుగు కావాలి. తెగిపోతే వేసుకోవడానికి ఇంకో జంద్యం కావాలి. కమండలం కావాలి, ముంచి గడ్డి కావాలి. దండం చెయ్యి పెట్టుకోవడానికి వీలుగా, జపమాల కింద పడకుండా ఉండడం కోసం పైనలాగ చెయ్యి మోపు పెట్టుకోవడం కోసం దండం కావాలి. అప్పుడప్పుడు ఎవడన్నా అల్లరి చేస్తే ఎత్తుమీద ఠంగు రోడించుకోవడానికి కూడా వీలుగా. అలాగే ఇవి కావాలి తప్ప బ్రహ్మచారిని అడుగులు నేరెక్కడా, భూములు ఎందుకు, ఏరుగు ఒక్క ఏరుగు మీదకి ఎక్కాలంటే ఎంత కష్టం, నాకు నిచ్చినేసి ఎక్కాలి, దాని కాలి కింద పడి పచ్చలేకపోతాను. ఇక గుర్రాల అవేమో కష్టం, కేదారు ఎక్కుతూ ఉంటే నడుమంతా పీకి గుర్రం దిగిపోయి ఎందుకు వచ్చింది, రైలు గడికి రెండో తిరిగి అసలే అనవసరం బ్రహ్మచారిని. అశ్వంభులు ఎక్కడ ఈ గుర్రాలు అనవసరం. నేను రోజు చేసుకునే జపతపాలకి వాళ్ళు, నేను కోరుకున్న ఓన్లీ 3 ఫీట్, 3 అడుగులు దానం ఇస్తే చాలు బాబు నీకు పుణ్యం. ఆ 3 అడుగులు ఇస్తే నాకు బ్రహ్మాండంబు, నా పాలికి మొత్తం బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే అన్నట్టు అందులో లేదని చెప్పేశాడు. 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే ఆయన అబద్ధం అంటు. అనగానే అడిగో కదా అని మొత్తం కోరుకోవడం న్యాయం కదా అన్నట్టు, చెప్ కోరుకో అంతా అడిగిన, నేను కోరుకోను అన్నాడు. చివరికి స్వామి ఏమన్నాడు తెలుసా, రాజా ఆశాపాశము తాకడు నిడుపు లేదంతం రాజేంద్ర వారాశి ప్రవృతమేది నీ వల్లయ్య సామ్రాజ్యం ప్రాప్యుంగాక వైద్య భూకాంతాదును అర్థకామాశ పాయగ నేర్తురే మును నిజా శాంతంబులందు. మహారాజా ఆశాపాశం చాలా పత్తడి, మామూలు తాడైతే మధ్యలో దిగుతుంది. భూమి అంతా ఇచ్చేయి, ముందు భూమండలం, ఆ తర్వాత స్వర్గలోకం, ఆపై గోలోకం పార్టీ, ఇలా పార్టీలు పెరుగుతూనే ఉంటాయి తప్ప ఆశ తీరదు. మరి దీని దొప్పదగ్గ ఐశ్వర్యంలో మరి ఏముందో తెలియదు. ఇంత పూర్వం వైద్యుడు, గయుడు మొదలైన మహారాజులు ఎంతో మంది ఈ భూమండలాన్ని పాలించారు, కానీ వారు ఎవరికైనా ఆశ తీరిందా? ఇంత భూమి పక్కవాడిది కలుపుకోవడానికి ఇష్టపడతాడు, కానీ మందవాడికి వెళ్ళనివాడే కోర్టుకు వెళ్ళి మొత్తం డబ్బంతా తగలేస్తాడు, కానీ 2 అడుగులు నేల మాత్రం వదులుకోడు. ఇది ఈ భూమి యొక్క లక్షణం. ఆశ అంత భయంకరమైనది. నా మాట విను, ఈ ఆశ నాకొద్దు, ఉన్న మాట ప్రకారంగా హాయిగా 3 అడుగులు ఇస్తే చాలు. వ్యాప్తిం వందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడు. మనిషి ఆశ పెంచుకోకుండా వచ్చిన దానికి ఇంతే వచ్చిందని బాధపడక, తనకి ప్రాప్తించినది తన పూర్వజన్మ సుకృతం వల్ల ఇంత ప్రాప్తించిందని భావించి ఆ వచ్చిందే 10,000 అనుకోవాలి. అలా తృప్తి చెందని మానవుడు సప్త ద్వీపాలు ఇచ్చినా తృప్తి చెందని వాడు. శభాష్ అన్నాడు. ఇంతలో ఈ ఇద్దరు ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శుక్రాచార్యుడు పక్కనే ఉండి విన్నాడు. వక్రాచార్యుడే, అమ్మ నాయనో ఈ కబుర్లన్నీ వింటూ ఉంటే ఈయన సామాన్యుడు కాడని కొంచెం ఊహించి విష్ణుమూర్తి అయి ఉంటాడని కనిపెట్టేశాడు. ఎక్స్క్యూజ్ మీ అని ఆ పుట్టి ఆయన పక్కకి గింటేసి ఈయన పక్కకి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎదురుకుండా మాట్లాడితే బాగుండదు కనుక, ఏమయ్యా నీ బుర్రందా మహారాజా, వాడితో కబుర్లు చెప్పి మూడు అడుగులు ఇచ్చేస్తానని ఇచ్చేస్తానని మాట ఇచ్చేసావు, వాడు ఎవడనుకుంటావు, ఈ కరువుడు ఉరివిని కూడా పాదాల కింద నొక్కి పట్టేటటువంటి అఖర్వమూర్తి సాక్షాత్తు విష్ణువు, మూడు అడుగులతో భువన బ్రహ్మాండాలు ఆక్రమిస్తూ నువ్వు ఎక్కడుంటావు, నాశనం అయిపోతావు, దేవతలు మోసం చేసి పంపించుంటారు వీడిని, నా మాట విను, వదిలేయి వీడిని, వదిలించేసుకు, ఏదో రక్క గట్టే బాబు నా మాట విని వాడు చూడలేకపోతున్నాను నేను, ఈ దేవతల పుట్ర విదేశీ హస్తం నీ వెనకాతల పనిచేస్తుంది, నువ్వు పట్టించుకోవట్లేదు, వదిలేయి అన్నట్టు. వీడు సామాన్యుడు కాడు. అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై విశ్వముల్ నిండుతో, వీడు అంత తేలిగ్గా పోడు, మూడు అడుగులతో త్రివిక్రముడైపోతాడు, అప్పుడు విశ్వమంతా వ్యాపిస్తాడు, నువ్వు ఎక్కడుంటావు. అంచేత కులము తేజము నిలుపు మీ, నీ కులం నీ తేజస్సు నీ రాజ్యం నిలబెట్టుకో, తనను వాలిన ధర్మం ఏమిటయ్యా అన్నట్టు. ఒక్క క్షణం ఆలోచించాడు కళ్ళు మూసుకుని బలి చక్రవర్తి. ఆ తర్వాత దృఢ నిశ్చయంతో కళ్ళు విప్పిలా అన్నట్ట, నీ వన్నది నిజమే ఆచార్య సద్గురు విరు, నా బాగు కోసం అసత్యమాడి వీడిని గెంటేయమంటున్నావు కదా, ఒకవేళ వీడిని గెట్టేస్తే నేను శాశ్వతంగా ఇక్కడే ఉట్టి కట్టుకు ఊరేగుతానా బతుకుతానా, నాకు చావురాదా, ఆ తర్వాత ఈ రాజ్యం నాకే ఉంటుందా, పోను నేను ఇక్కడ ఇలా ఉన్నంత మాత్రం చేత నా కొడుకులే నన్ను ఎదిరించి ఆ రాజ్యం సేకరించకపోవచ్చా, ఎల్లకాలం మనిషికి ఒక రకంగా ఉంటుందా జీవికి, ఇవాళ ఉండి రేపు పోతుంది సత్యం, మా తాత ఏడి మా ముత్తాతలు ఏరి, ఇంకా 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 ఎంతమంది ఈ భూమండలాన్ని ఏరారు, ఎవడైనా ఈ భూమండలం నుంచి ఒక్క కణం పట్టుకెళ్ళారా, అలా ఎవడు పట్టుకెళ్ళారు, అలా ప్రతివాడు కాస్త కాస్త భూమిని గిక్కుపోతే తనతో పాటు ఈ భూమి ఇక్కడ ఉండేది కాదు, ఈ భూమిలోంచి ఎవడు తన శరీరం కూడా చక్కగా జీడిపప్పుతో కిస్మిస్తో బాదం హల్వాతో పాయసంతో చక్కెర పొంగలతో పెంచిన ఈ శరీరం కూడా ఇక్కడ విడిచిపెట్టేస్తాడు కర్మ, అసలు ఆ భగవంతుడికి జాలి లేదు, అరే వీడింత పూర్వం చక్కగా నెయ్యి వేసుకుతున్నాడు నారాయణి వాళ్ళ నెయ్య, ఆ ఎంత పవిత్రంగా పెంచుకున్నాడు ఈ శరీరాన్ని, అంత పూర్వం పాయసం తిన్నాడు, అంత పూర్వం ఇంకోటి తిన్నాడు, ఈ శరీరం ప్రేమగా పెంచుకున్నాడు, దీన్ని నేను కాల్చేయాలని అనుకోట, దీన్ని కూడా కాల్చేస్తాడు అగ్నిదేవుడు, యమధర్మరాజు ఎన్ని తిన్నా వీడు పట్టుకుపోతాడు, ఎంత వీడు ఏసీ కారుల్లో తిరిగినా వీడు పైకి వెళ్ళిపోవలసింది, అదేమిటో తెలియదు, చీఫ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా చివరికి వెళ్లేదు ఒకే చోటికి ఆరు అడుగులు నేరే అందరికి, ఇంత సమతుల్యం పాటిస్తాడు శ్మశాన భూమిలో, అటువంటి శ్మశాన భూమికి వెళ్ళే ఈ శరీరం నిలబెట్టుకోవడం కోసం మూడు అడుగులు ఎవరు పొమ్మని ఈ పొట్టేండి పంపేస్తానా, పంపను, నేను పొరపాటున అసత్యం వాడు, ఎన్నడు పరువేటోట ఏకలుండట కన్నవారన్నదములు నైనలేనట, ఎంత మాట అన్నాడో చూడండి మహాత్ముడు రాజు, అటువంటి వాళ్ళ చరిత్ర తలుచుకుంటే మన హృదయం ద్రవించాలి, ధర్మం కోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు, సత్యం కోసం నిలబడాలనుకున్నాడు ఆయన, ఎన్నడుంబరు వేడబోటట, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి అడగని వాడట ఈ వామనుడు, ఏకలుండట ఒంటరి వాట కన్నవారన్నదమ్ములు నైనలేరట, కన్నవాళ్ళు లేరట అన్నదమ్ములు ఎవరు లేరట, అన్ని విద్యల మూల గోష్ఠి నెరింగిన ప్రోట గుజ్జట, సమస్త విద్యల యొక్క మర్మం తెలిసిన మహాజ్ఞాని పండితుడట, చేతులొగ్గి వశంపై చిల్లి పాపని త్రోసి పుచ్చగా చిత్తమల్లదు సత్తమా,
అన్ని విద్యల మూల గోష్ఠి తెలుసుకున్న ఈ చిన్నారి బోరుడు వచ్చి చెయ్యి చాచి దిమ్మని అడిగితే, ఇటువంటి మహాత్ముడు పండితుడు వచ్చి చెయ్యి చాపితే వాడికి ఇవ్వనంటే నేను ఎప్పుడు చచ్చిన వాడితో సమానం, వీడిని చీ పో అని అనడానికి నా మన సంఘీకరించడం లేదు బ్రాహ్మణోత్తమ. అంచేత ఏమైనా అవ్వచ్చుగాక, నేను మాత్రం అసత్యవాడు. మహారాజా ఎంత పిచ్చివాడు, అసత్యవాడు అని నేను మాత్రం అంటానా? ప్రాణం మానం కాపాడుకోవడానికి అసత్యం ఆడచ్చు, తప్పు లేదు. కొన్ని విషయాల్లో అసత్యం ఆడవచ్చు, దోషం రాదు అప్పుడు. వాణిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చికిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అఘము పంతవతి పా. ఆడవాళ్ళని రక్షించడం కోసం అబద్ధం ఆడవచ్చు. కూతురికి పెళ్ళి అవ్వడంలా కొంచెం పెంచుంది ఆవిడ కనుకుందాం, మా అమ్మాయి ఎంత పండితురాలండి బాబు, ఎంఏ గోల్డ్ మెడల్ ఇస్ట్ అండి అని చెప్పి అబద్ధమాడి పెళ్లి చేస్తే ఒక్కొక్కసారి ఏం చేస్తాం. అంటే పెళ్లి సంబంధాల్లో అసత్యం ఆడవచ్చు. అసత్యం ఆడమన్నాను కదా అని మరీ లేనిపోని అసత్యాలు ఆడేయకండి, చిన్న చిన్న. తర్వాత ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడవచ్చు. సత్యనారాయణ ఎక్కడ వాడిని చంపేస్తామని గతూచుకొచ్చాడు, ఇతనే సత్యనారాయణ, మరి చంపేస్తాడు వాడికి తెలిస్తే. అందుకని ఇప్పుడు సత్యనారాయణ బయటికి వెళ్ళాడండి అని అబద్ధమాడి ప్రాణం తప్పించుకోవచ్చు అత్యావశ్యక సమయాల్లో. అభిమానం పోతున్నప్పుడు గౌరవం నిలబెట్టుకోవడానికి అబద్ధం ఆడవచ్చు. డబ్బు పోతుంది, దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, దొంగడు వచ్చాడు, నా దగ్గర ఏముంది బూడిద అని అబద్ధమాడి వాడికి అంటేయచ్చు. ఎవరు చెప్పారు ఇది? నేంగా చెప్పింది విష్ణు గారు, శుక్రాచార్యుడు చెప్పాడు. చెప్పగానే ఆయనకు ఒక కన్ను పోయింది. అఫ్ కోర్స్ అయినా దీన్ని కొంతవరకు కలియుగంలో మానవులను ఆచరించమన్నాడు, ఆ ఎక్సెప్షన్ ఇచ్చాడు వాళ్ళ వాళ్ళ వీళ్ళు బట్టి. అంచేత ప్రాణం పోయేటప్పుడు, డబ్బు పోయేటప్పుడు, గౌరవం పోయేటప్పుడు అసత్యం ఆడవచ్చు. చకిత గోకుల అగ్ర జన్మ రక్షణ వంతు అగ్రజన్మ బ్రాహ్మణోత్తముడికి కష్టం వచ్చింది అనుకోండి, వాడిని కాపాడటం కోసం అబద్ధం ఆడవచ్చు. ఆవులకు కష్టం వచ్చింది, ఎవడో ఆవును నరకడానికి వచ్చాడు, దాన్ని కాపాడటం కోసం అసత్యం ఆడవచ్చు, ఓ అబద్ధం ఆడు. అటువంటిప్పుడు కనుక నువ్వు అసత్యం ఆడితే నీకు పాపం రాదు, నా మాట వినన్నట్ట. ఈ విధంగా వామనుడికి అసత్యం ఆడి గంటయ్యమని చెప్పి బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు చెబుతూ ఉంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా ఆ వచ్చిన వాడు సాక్షాత్తు విష్ణువా, 3 అడుగులు ఇస్తానన్నానా, ఎందుకంటే నాకు కావలసింది అసలు నేను దాకుండా చూస్తున్నా నేను. ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యది, అందరి దగ్గరికి వెళ్ళి యాచించే చెయ్యా. ఆదిం శ్రీ సతీ కొప్పుపై, మొట్టమొదట లక్ష్మీదేవి కొప్పు మీద ఉండే చెయ్యది, తనువుపై ఆవిడ శరీరం మీద ఉండే చెయ్యి, అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలినట్లపై నూత్న మర్యాదను చెందుకరంబు మీదగుట క్రిందై నా కరంబుంట, అంతటి వాడి చెయ్యి కిందయ్యి ఉంది, మీదై నా కరంబుంట పైన నా చెయ్యి ఉంది. పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. దానం ఇచ్చేవాడు ఇలా ఇస్తాడు, పుచ్చుకునేవాడు ఇలా పుచ్చుకుంటాడు. కొన్ని దానాలు తప్ప లస్సిదానం, అక్కడ మాత్రం డబ్బా వాడు ఇచ్చేవాడు ఇలాగా పుచ్చుకునేవాడు పైన నుంచి పుచ్చుకుంటాడు. తక్కిన దానాల్లో ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది, తక్కిన వాళ్ళది కింద ఉంటుంది. అంతటి లక్ష్మీ వల్లభుడు చెయ్యి కిందెత్తి నా చెయ్యి పైనుండి దానం ఇస్తూ ఉంటే ఎందుకంటే కావలసిందేమంది, మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము కీర్త్యము సతతమే కాయంబునాపాయమే. అంతటి మహాత్ముడికి నేను దానం ఇవ్వడం అంటే, ఆయన చెయ్యి కింద అవ్వడం అంటే, పైన నా చెయ్యి ఉండడం అంటే ఎంతకంటే మేలేమున్నది. ఈ రాజ్యం గీజ్యం శాశ్వతంగా వస్తాయా, శరీరం మాత్రం అపాయం పొందకుండా చిరంగా బతుకుతుందా, నేను అసత్యం ఆడను. ఏమైనా అవ్వచ్చు కాక. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన, నాకు నిరయంబైన నరకం రావచ్చు, నిబంధమైన జైలు పాలైపోవచ్చు, నేను చెరసాల పాలవ్వచ్చు కాక. ధరణి నిర్మూలనో పైన నా భూమి మొత్తం రాసినవైపోని, దుర్మరణం పైన నాకు భయంకరమైన అపమృత్యువు రావచ్చు కాక. కులాంతమైన కులం మొత్తం నాశనమైపోని, నిజముల్ రానింబు కానింబు పో హరి అయిన హరుడైన, నిజంగా వచ్చిన వాడు విష్ణువు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు కాక. నీరజభవుండభ్యాగతుండైనను, వచ్చినవాడు బ్రహ్మవచ్చు కాక. లేక అభ్యాగతుడై ఎవడొస్తే వాడికి ఇస్తాను నేను. తిరుగల్ నేరదు తిరుగల్ నేరదు నాదు జిహ్వ వినుమా తీవర్య వేయేటికి, నా నాలిక తిరగదు అంటే ఇచ్చిన మాట మీద నిలబడతాను నేను. మరోతోటి వాడు కోపం వచ్చింది శుక్రాచార్యుడికి, నేను చెప్పినా నా మాట వినవా, అయితే నీ ఐశ్వర్యం నాశనం అయిపోగాక నువ్వు భ్రష్టుడు అయిపోని చెప్పించండి. శాపం పొందాడు ఆయన, బాధపడలా, ఎలా జరగాలో జరుగుతుంది. సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యం కంటే ధర్మం లేదు, ఏమైనా అయిపోని. ఆ మహానుభావుడు గుండె చిక్క పట్టుకొని, మాట తిరుగలేరు మానధనులు, భార్యను పిలిచాడు. వింధ్యావళి రా అన్నాడు. బంగారపు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది ఆవిడ, కాళ్ళు కడగడానికి బంగారం పళ్ళెం పట్టుకొచ్చింది. కూర్చోబెట్టారు, పళ్ళెంలో కాళ్ళు పెట్టారు, ఆ నీళ్లు పోసి కడగాలి. కడగబోతూ ఆయన ఏమన్నాడో తెలుసునండి, విప్రాయ దానం చేసేటప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నవాడిని విష్ణువుగా భావించి దానం చేయాలట. విష్ణువుని గురువుగారు చెప్పాడు, ఈయన విష్ణువు బ్రాహ్మణుడు నాకు అనవసరం, వచ్చిన వాడు విష్ణువే. అందుకని ఆయన ఏం చేశాట, చేతులు నీళ్లు పోయి చేయడానికి ముందు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాద ధరణీం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగును చేసాచి పూజించి బ్రహ్మ ప్రేతమ్మని ధారపోస భువనం వాశ్చర్యముందగం. ఓ విప్ర, వ్రతస్వరూపుడా, విష్ణుస్వరూపుడా, వేద ప్రామాణ్య నిధి, ఇదిగో వేదాలకి ప్రమాణానికి నిధి నువ్వు. నీకు నేను మూడడుగులు దానం చేస్తున్నాను అని పూజించి ప్రార్థించి మూడడుగులు దానమిస్తున్నానంటూ నీళ్లు పోశాడు. అది ఎటువంటి పాదం, నిరంతరం లక్ష్మీదేవి వచ్చే పాదం. బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తే ఆ నమస్కారాలు అందుకునే పాదం. నళినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్, ఆ కడిగిన పాదం. వేదాలు వచ్చి కాళ్ళకి నూపురాలుగా ఉంటాయి ఆయనకి, ఆయన కాళ్ళకి గజ్జలు వేదాలు. పద్మామోదం అట, సాక్షాత్తు తామరపు ఆ పాదాన్ని చూచి, ఏమిటి నా రంగు కంటే ఎక్కువ బాగుంది అంటే, ఆయన అరికాలు తామర పువ్వులో ఎర్రగా ఉంటుంది అటువంటిది. ఆ పాదం కడిగాడు, ఆ చేతిలో నీళ్లు పోశాడు. రాక్షసుల తలలు నరికే హస్తం, భక్తులకు ఎప్పుడు వరాలిచ్చే సుప్రశస్త హస్తం అది, లక్ష్మీదేవి శిరస్సు మీద ఉంచే ప్రశస్తమైన హస్తం అది. అటువంటి ఆ హస్తం ఆయన చాచాడు, అందులో పోశాడు నీళ్లు. అప్పుడు నీళ్లు పట్టంలా, ఈయన కిందితో నీళ్లు వస్తూ ఉంటే ఆ కన్నంలోంచి నీళ్లు రావాలిగా రావడంలా. ఇంత శిష్యుడిని శాపం ఇచ్చేసినా శిష్యుడి మీద ప్రేమ పోలేదు గురువు గారికి. గురువులు అలా ఉంటారు, తిడుతూనే ఉంటారు పాపం వచ్చినప్పుడు వాడు చేసిన తప్పుడు పనులకి. అయినా మళ్ళీ పాదయాత్రకి రమ్మని పిలిచేటటువంటి నాకు మళ్ళీ ఆ పాపం శుక్రాచార్యులు వారు అందులో అడ్డం పడ్డట, పురుగు రూపంలో వచ్చి ఆ కన్నంలో నీళ్లు పడకుండా అడ్డం పడ్డాడు. ఇలా కనిపెట్టాడు విష్ణువు, ఓరి శుక్రాచార్యుడా ఎన్ని పనులు చేసి మళ్ళీ అడ్డం కొడుతున్నావో లోపల అనుకుని పక్కనే ఒక దర్భ తీసి కసుక్కుని పొడిచట్ట, ఒక్కన్ను జెండాపై కదా ఆనాటి నుంచి ఒంటి కన్ను వాడు అయిపోయాడు శుక్రాచార్యుడు. వెంటనే తప్పుకున్నట్టు అమ్మ అంటూ కన్నుచ్చుకుని ఆ తర్వాత ఆ నీరు పడింది. ఆ నీరు పుచ్చుకున్నాడు ఆయన ఒక్కసారి వీర విజృంభమానం. ఇంతెంతై వటుడింత మర్యు తానెంతైన భోవీధి పైనంతై తోయత మండల అక్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రున కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి. అలా 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 పెరిగాడు, ఇంకా పెరిగాడు, ఇంకా పెరిగాడు. వరసగా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, భూలోక, భవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తగోలోక, సత్య లోకాలు దాటి బ్రహ్మాండమంతా వ్యాపించి వెళ్ళిపోతుంది ఆ కాలలా. ఆ మహానుభావుడికి సూర్యుడు ఎలా తయారయ్యాడో చూడండి. అట ముందు స్వామిలో ఉన్నాడు కదా పొట్టిగా, రవి బింబం బుపబింబ పాత్రముగు చత్రమై సూర్యుడిలా ఉన్నాడు. ఈ కింద ఉన్నాడు ఈయన. ఆ సూర్యుడట ఇదే సూర్యుడు అనుకోడు కాసేపు. ఈ స్వామి నెత్తి మీద గొడుగు పట్టినట్టు ఉన్నట్టండి ఆయన. ఆ నెత్తి మీద ఉన్నాడు కాబట్టి స్వామి అలా పెరిగేసరికి సూర్యుడు ఏమయ్యట నెత్తికి తగిలేడులాగా శిరోరత్నమై నెత్తి మీద పెట్టుకున్న మణిలో ఉందట. ఇది కొబ్బరి చెప్పదు సూర్యుడు అనుకోడు కాసేపు. శ్రవణాలంకృతి ఇంకా స్వామి పెరిగాడు. తలకాయ పెరుగుతూ ఉంటే ఈ సూర్యుడు చెవులు దగ్గరికి వచ్చాట. చెవులకు పెట్టుకున్న కుండలల్లో ఉన్నట్ట సూర్యుడు ప్రస్తుతం. ఇంకా స్వామి పెరిగాడు. అప్పుడు సూర్యుడు ఏమయ్యాడు, గళాభరణమై కంఠం దగ్గర ఉండేటటువంటి మడిలో తయారయ్యాట. ఇంకా స్వామి పెరిగాడు. ఈ సూర్యుడు చేతుల దగ్గరికి వచ్చాట. సౌవర్ణ కేయూరమై భుజములకు బంగారపు భుజకీర్తులు పెట్టుకుంటారు. అలాగా భుజకీర్తిలో తయారయ్యట. ఇంకా స్వామి పెరిగట. చెవి మత్ కంకణమై చేతులకుండే సువర్ణ కంఠ కంకణం పాదత్తి వారు తయారు చేయించిన కంకణంలో ఉన్నాడు కాసేపు. ఇంకా పెరిగాడు స్వామి. ఇంకేమయ్యేటప్పుడు కటిస్థలి నృదంచ కంఠయ్యి ఈ నడుము దగ్గర పూర్వం వడ్డాణం పెట్టుకునేవారు మహారాజులు. ఇప్పుడు వడ్డాణాలు లేవు, ఏమీ లేవు. ఆ వడ్డాణానికి గంటలు మువ్వలు ఉంటాయి. ఆ మువ్వల తయారయ్యట. ఇంకా పెరిగట్ట స్వామి. ఏమయ్యాడు చివరికి, నువ్వుపుర ప్రవరంపై కాలికి పెట్టుకునే గజ్జిలా మారిపోయట. ఇంకా స్వామి పెరిగాడు. చివరికి పదపీఠమై కాలి కింద పెట్టుకునే పీట అయిపోయట. కూర్చున్న కాలి కింద పీట ఉంటుందో అంటే అలా అయిపోయట. పూర్వం సింహాసనం మీద కూర్చునేవాడు కాలి కింద పీట ఉండేది. అలాంటి పీఠం అయిపోయట. వటుడుతో బ్రహ్మాండం నిండుతూ చివరికి ఆయన బ్రహ్మాండం నిండుతుంటే సూర్యుడు పరిస్థితి అలా 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 ఈయన వెళ్ళిపోతుంటే ఈయన తరిగిపోయి కాలి కిందకి వెళ్ళిపోయాడు. ఎలా పెరిగిపోయాడో చూడండి ఆయన. అప్పుడు ఆ కాలు అలా పైకెడుతుంటే చమత్కారం జరిగింది. ఇదే తన పుట్టిల్లని ఆ కాలు పైకి లేస్తుంటే నడుము కూడా పైకి లేపాలి కదా మరి. ఆ బొట్టును చూసేట బ్రహ్మదేవుడు, ఓయ్ నా పుట్టిల్లు వచ్చింది పుట్టిల్లు అని. పుట్టిల్లు అంటే ప్రతి వాళ్ళకి ప్రీతి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా పుట్టిల్లు అంటే మాత్రం ఊరంటే ఇష్టం ఉండదండి మరి. అందువల్ల ఇదే తన పుట్టిల్లని ఇదే నా పుట్టిల్లని బ్రహ్మదేవుడు వచ్చి ఆ బొట్టు దగ్గర పువ్వులు పెట్టి నీళ్లు పోసి కడిగి పూజిస్తున్నట్ట. ఎత్తులు ఈ కాలు డామం తగిలింది ఆయనకి. ఓహో పుట్టింటికి ఎడదాం అనుకుంటూ ఏమిటి తగిలిందో చూస్తే కాలు బ్రహ్మలోకానికి వచ్చేసింది ఆ కాలు. అమ్మ బాబో ఈ కాలు వచ్చింది దీన్ని పూజించాలనుకున్నట్ట. వెంటనే కమండలంలో కాసి నీళ్లు దాని మీద చల్లాలనుకున్నాడు. కమండలంలో నీరు చొక్కలేదు. ఎలా మరి కడగాలి కదా ఇప్పుడు ఈయన కోలికి తీరాలి కదా స్వామి పాదం కడగాలంటే. అప్పుడు ఏం జరిగిందో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.